The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రాజశేఖర్ గారి మనీ టాక్స్ కార్యక్రమం ఆగస్ట్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేనే మీ డబ్బును మాట్లాడుతున్నాను, మీ జేబులో పర్సులో బీరువాలో బ్యాంకులో బ్లాక్లో ఉన్న డబ్బును మాట్లాడుతున్నాను. పూర్వం ఒకప్పుడు చాలా కాలం కిందట, అంటే చాలా 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 కాలం కిందట, బార్టర్ సిస్టమ్ అనే వస్తు మార్గ విధానంలో వ్యవహారం సాగించేవారు. అది చాలా గందరగోళ స్థితికి దారితీయడంతో ఒక స్టాండర్డ్ ఎక్స్చేంజ్ టూల్గా ఉండాలని చెప్పి డబ్బుని కనిపెట్టండి జరిగింది. అయితే మొదట్లో తోలు, రాగి, తడి, ఇనుము, కంచు, వెండి, ఉక్కు, నికెల్ బంగారాలతో నాణ్యాల రూపంలో చరామణయ్యేవాడిని. అయితే అవి కూడా మోసుకుని వెళ్ళడం, మోసుకుని వెళ్ళేటప్పుడు శబ్దం చేస్తూ ఉండడం దొంగల్ని దోపిడీదారుల్ని ఆకర్షిస్తూ ఉండడంతో కాగితం నోట్ల రూపంలోకి మార్చారు. ఆ తర్వాత ఈ మధ్యనే గతంలో ప్లాస్టిక్ కార్డుల రూపంలో చలామణి అవుతూ ప్రస్తుతం కాల్పనిక రూపంలో అంటే వర్చువల్ మనీ రూపంలో చలామణి అవుతున్నాను. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రూపంలో ఉన్నా నా నియమాలు కానీ నా విధానాలు కానీ నావే. మీరు నా విధానాలు అనుసరించారు తప్ప నేను మీ విధానాలు అనుసరించను. నన్ను మీ సేవ కోసం కనిపెట్టారు, నాతో సేవ మాత్రమే చేయించుకోండి. నేను చాలా 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 మంచి సేవకుడిని. నన్ను గనక మీరు మీ విధానాలు పాటించడం ద్వారా, అంటే ఏం చేస్తే నేను సేవకుడిలా సేవ చేస్తానో అలాంటి విధానాలు పాటించి సేవకుడిలా మార్చుకుంటే నేను మీకు 365 రోజులు 24 గంటలు వారం సెలవడకుండా, నెల తిరిగేసరి జీతం అడగకుండా, సంవత్సరం బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ లాంటివి అడగకుండా మీ సంపద మరింత పెరిగి మీరు హాలిడే ఎంజాయ్ చేస్తున్నా, నిద్రపోతున్నా, ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళినా, ఏం చేస్తున్నా సరే మీ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితి మరింత పెరగడానికి కృషి చేస్తాను. అలా కాకుండా మీరు కనుక నాకు పెత్తనం ఇచ్చి నా కోసం మీరు ఏదైనా ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడితే మటుకు నేను చాలా 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 చెడ్డ యజమాని. మిమ్మల్ని నానా తిప్పలు పెడతాను, తలకిందులో తపస్సు చేయిస్తాను, పిచ్చివాళ్ళను నా వెంట పరిగెత్తిస్తాను. నన్ను సేవకుండా చూస్తారో లేక యజమానిగా చూస్తారో చాయిస్ మీదే. అయితే అసలు విషయం ఏంటంటే మిత్రులారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, ఇష్టపడతాను, మీ దగ్గర రావడానికి ఆరాటపడతాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే నాతో అంటే డబ్బుతో పని, మిగతా ఏ ప్రాణికి కూడా డబ్బుతో పని లేదు. కాబట్టి నన్ను మీ అవసరం కోసం కనిపెట్టారు అంటే నా ఉనికికి కారణం మనుషులే. కాబట్టి నాకు మనుషులంటే ఇష్టం, అభిమానం, ప్రేమ, వాళ్ళ దగ్గర రావాలని ఆరాటం. అయితే మీరు నన్ను రకరకాల అపోహలతో, దురభిప్రాయాలతో అసహించుకుని భయపడి మరో కారణం చేత నా నుంచి దూరం అవుతున్నారు. ఒకవేళ నేను దగ్గరికి రాబోయినా నన్ను దూరం చేసుకుంటున్నారు. కాబట్టి మీకు నా గురించి, నా నియమాల గురించి తెలియచెప్పి మీకు నాకు ఉన్న దూరాన్ని తగ్గించి మీ జీవితాల్లో ఆనందాన్ని, సిరి సంపదల్ని తెచ్చే ప్రయత్నంలో భాగంగా మైండ్ మీడియా వారి సహకారంతో ఈ మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమం ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అయితే దానికి ఆలంబనగా నేను నా చిరకాల మిత్రుడు, 20 సంవత్సరాల కార్పొరేట్ ట్రైనింగ్ అనుభవం, విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో సైకాలజీ టుడే మాసపత్రికలో డబ్బు గురించి అంటే నా గురించి ధారావాహిక రాస్తూ, అదే విఆర్ మనీ మ్యాగ్నెట్స్ అనే పేరుతో నా గురించి డబ్బు గురించి తెలియజెప్పే అనుభవపూర్వక రూపాంతర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మనీ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గ్రహించినటువంటి శ్రీ మణిగురు రాజశేఖర్ని నేను మాధ్యమంగా ఎంచుకున్నాను. తన గొంతుతో నా భావాన్ని తెలియజేస్తున్నాను. సో వెల్కమ్ ఫ్రెండ్స్, మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతుంది. నేనే మీ డబ్బులు మాట్లాడుతున్నాను. మీరు కనుక నాతో మాట్లాడదలుచుకున్న స్కైప్ ఐడి MYIND.NEDAA మైండ్ మీడియా కానీ, ఇండియన్ నంబర్ అయితే 9885555672కి కానీ, యుఎస్ నంబర్ అయితే 4843643471 కానీ కాల్ చేయండి. సరదా సరదాగా మాట్లాడుకున్నాను, మీ అభిప్రాయాలు నాతో పంచుకొని నా అభిప్రాయాలు మీతో పంచుకుంటాను. అభిప్రాయ ఆధారిత జీవితం నుంచి వాస్తవాధారిత జీవితానికి దారితీద్దాం. సో మిత్రులారా, ఇంతకుముందు మన ఎపిసోడ్లో ఇప్పుడు కరెంట్ రన్నింగ్లో నడుస్తున్న ప్రస్తుతం మనకి గత ఎపిసోడ్ నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ అప్పు ముప్పు. అయితే అప్పుల సమస్యకి అష్టపద పరిష్కారం, 8 స్టెప్ల్లో ఏ విధంగా స్ట్రాటజీ తోటి మనం ఎటువంటి అప్పుల్లోంచి అయినా సరే, ఎంత అప్పులు ఉన్నా సరే వాటి నుంచి బయటికి ఎలా రావాలి అనే దాంట్లో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పటిదాకా జరిగిన విషయంలో మొదటి స్టెప్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ మొదటి స్టెప్ అనేది మొట్టమొదటి అడిగి అనేది ఖర్చులు తగ్గించడం గురించి. ఆ ఖర్చులు తగ్గించడం అనే విషయానికి వస్తే, ఆ ఖర్చులు ఏ విధమైన ఖర్చులు తగ్గించాలి, ఏ విధమైన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దానిలో ఒకటి హోదా కోసం ఖర్చు అని చెప్పి చేస్తుంటాం మనం. అంటే ఎవరో మన మనకి ఏదో హోదా వస్తుంది, లేదా 10 మంది చూసి ఏమైనా అనుకుంటారని భరించలేకపోయినా ఖరీదైన బట్టలు కానీ, ఖరీదైన ప్రయాణాలు కానీ, ఖరీదైన బహుమతులు కానీ, లేకపోతే ఖరీదైన ప్రెజెంటేషన్ అనమాట, మనం ఖరీదుగా ఉన్న అంటే ధనవంతుడిలా ఉండే ప్రెజెంటేషన్ కోసం క్రెడిట్ కార్డులు వాడటం కానీ, అక్కడ ఇక్కడ అప్పులు చేయడం కానీ, లేదా అనవసరంగా అయినా ఎవరు చూడకపోయినా సరే మన మటుకు విహార జాతరలకు వెళ్ళిపోవడం కానీ, ఇలా ఎటువంటి అంటే ఎవరి దగ్గరికైనా వెళ్తే ఏదైనా బర్త్డే పార్టీ కానీ, ఏదైనా మ్యారేజ్ పార్టీ కానీ పిలిస్తే అందరికంటే గ్రాండ్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే జనాలుగా అందరిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని మనం అప్పు చేసైనా సరే అటువంటి ఖరీదైన బహుమతులు కొంటాం. ఇటువంటివన్నీ కూడా అహం కోసం, దర్జా కోసం, హోదా కోసం ఖర్చు చేయడం మొదలు పెడతాం. అటువంటి ఖర్చు అదే మన ఆర్థిక పతనానికి తొలిమెట్ అవుతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఖర్చు చేయకపోతే ఎవరు ఏమనరు, అనుకోరు. కానీ ఒకవేళ అనుకున్నా కానీ వాళ్ళెవ్వరూ కూడా మన జీవితంలో సమస్యలు ఉన్నప్పుడు ఆదుకోరు. మన జీవితం గురించి, ఆర్థిక స్థితి గురించి, భవిష్యత్తు యొక్క భద్రత గురించి మనం మాత్రమే ఆలోచించాలి. క్రిస్టియన్ మిగతా వారంతా మన జీవితంలో తాత్కాలికమే. వారి కోసం మన జీవితాన్ని సమస్యలు శాశ్వతంగా సమస్యల సుడిగుండంలోకి నెట్టనక్కర్లేదు. అటువంటి ఖర్చులు, అటువంటి హోదా కోసం, దర్జా కోసం ఉండేటటువంటి ఖర్చులు ఒకటైతే, రెండోది మనకి ఇంకో రకమైన ఖర్చు ఏంటంటే, ఈ ఫ్యామిలీతోటి కావాలని చెప్పి అంటే కంపల్సరీగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళి తీరాల్సిందే. అంటే అప్పులు పక్కన ఉంటాయి, అప్పులు పక్కన ఉన్నా సరే మళ్ళీ అప్పు చేసి మరి ఫ్యామిలీతో వారానికి కోసం నేను సినిమాకి వెళ్ళాలండి, బయటకు వెళ్ళాలండి, హోటల్కి వెళ్ళాలండి, రెస్టారెంట్కి వెళ్ళాలండి, లేకపోతే 6 నెలలకు ఒకసారి టూర్ వెళ్ళాలండి అని చెప్పి అటువంటి ఖర్చులు చేయటం కానీ, వినోదపు ఖర్చులు కానీ, వినోదానికి పెట్టే ఖర్చులు కానీ, లేకపోతే ఈ అనవసరపు సభ్యత్వాలు, కొన్ని చోట్ల కొన్ని సభ్యత్వాలు చందాలు కడుతుంటారు, కొన్ని క్లబ్స్లో వాళ్ళు భరించలేకపోయినా వాటి యొక్క సభ్యత్వం యొక్క రుసుము, ఆ ఛార్జెస్ ఏవైతేనా, ఆ ఛార్జెస్ అన్ని మన బియాండ్ రీచబిలిటీ అయినా సరే మనం భరించలేకపోయినా సరే 10 మంది ఏమనుకుంటారనే భ్రమతో, భయంతో, లేకపోతే ఇంకేదైనా సమస్యతో మనం అక్కడికి వెళ్ళకపోయినా సరే, అంటే అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళిన దగ్గర నుంచి మన గురించి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అక్కడ వెళ్ళకపోయినా సరే ఆ మెంబర్షిప్ మనం ఫీజు కట్టకపోతే వాళ్ళు ఏమనుకుంటారనే ఉద్దేశంతో ఫీజు కడుతూ ఉంటాం. కానీ మనం వెళ్ళామంటే అటువంటి అనవసరపు సభ్యత్వాలు, చందాలు కానీ, లేదా వినోదపు ఖర్చులు కానీ, లేకపోతే ఫ్యామిలీతో మనకి ఆ యొక్క ఫ్యామిలీతో బయటకు వెళ్ళడం కానీ, ఫ్యామిలీతో మనం వాళ్ళు ఏమనుకుంటారో, ఫ్యామిలీ నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారనే పేరుతో చేయడం కానీ, హోదా కోసం ఖర్చులు కానీ ఇవన్నీ చేస్తుంటారు. నేను ఒకటే విషయం నేను గుర్తు చేస్తానండి, పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలే, పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలే డౌన్ సైజింగ్ అనే పేరుతోటి ఖర్చులు తగ్గిస్తున్నాయి. ఆ ఖర్చులు తగ్గించి అంటే వాటి యొక్క రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా పెట్టిన దానికి ఎట్లా వర్కౌట్ కానప్పుడు, బ్యాలెన్స్ కానప్పుడు, పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు ఎంఎన్సీలు డౌన్ సైజింగ్ అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని తీసేయడం, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళని కూడా తీసేయడము, లేదా ఖర్చులు తగ్గించుకోవడం, లేదా వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ని కట్ చేయడం లాంటివి చేస్తున్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ మనమంతా మనం చేయడంలో తప్పు లేదు, అలా చేసి తీరాలి కూడా. ఎస్పెషల్లీ మన అప్పుల్లో ఉన్నప్పుడు, ఈ అప్పుల నుంచి బయటికి రావాలంటే అష్టపద పరిష్కారంలో మొట్టమొదటి పాదం, మొట్టమొదటి అడుగు ఈ ఖర్చులు తగ్గించడం అనేది. రెండో అడుగు ఏంటి అనేది మనం డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.
వంకర టింకర నడక నడిస్తే శంకర గిరి మాన్యాలే పడతా, తప్పకుండా పడతావు నాయన. తిన్నగా పోరా లేదురు టోకా, పోరా బాబు పోయన్నడు ఎత్తడి ఎవ్వరికైనా పట్టకు బాబు కాక. తిన్నగా పోరా లేదురు టోకా, పోరా బాబు పోయన్నడు ఎత్తడి ఎవ్వరికైనా పట్టకు బాబు కాక. తిన్నగా పోరా లేదురు టోకా, పోరా బాబు. నగరంలో ఎందరు ఉన్నా వాళ్ళందరికెన్నో ఉన్నా ఒక హృదయం మాత్రం సున్నా, నగరంలో ఎందరు ఉన్నా వాళ్ళెందరికెన్నో ఉన్నా ఒక హృదయం మాత్రం సున్నా. రంగులు మార్చే భూసర వెళ్ళి దొంగ జపాల దొంగల మల్లె, రంగులు మార్చే భూసర వెళ్ళి దొంగ జపాల దొంగల మల్లె. మోసం చేసి బ్రతుకుడు కన్నా నరకం లేదురా అన్న తిన్నక పోరా లేదురా ఢోకా పోరా బాబు. అది ఎందుకు మేడం, అది ఎండా వానల కోసం మా కళ్ళు పడిస్తే ఘోరం. గొడుగన్నది ఎందుకు మేడం, అది ఎండా వానల కోసం మా కళ్ళు పొడిస్తే ఘోరం. నలుగురు పోయే వీధులలోన వాళ్ళ చుట్ట చాలు నడచుట మేలు, నలుగురు పోయే వీధులలోన వాళ్ళ చుట్ట చాలు నడచుట మేలు. మంచిని కోరి చెప్పితి వేరే ఎంతకు మోయి నేస్తూ తిన్నక పోరా లేదుర ఢోకా పోరా బాబు. దాని కొంతకు దేవుడు నొక్క, బౌ 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 అన్నది కుక్క, నీ మనుషుడు కింద లెక్క. దాని గొంతుకు దేవుడు నొక్క, ఓ బౌ బౌ అన్నది కుక్క, నీ మనుషుడు కింద లెక్క. సాయంకాలం పూజలు చేస్తే రాత్రి చేసే పాపం పోవు, సాయంకాలం పూజలు చేస్తే రాత్రి చేసే పాపం పోవు. ఉన్నది చెప్తే ఉలిక్కి పడతావు, పడితే విరుగులు మొక్క. అయ్యా తిన్నగా పోరా లేదురు ఢోకా పోరా బాబు. పోయన్నడు ఎచ్చటి ఎవ్వరికైనా పట్టకు బాబు కాక తిన్నగా పోరా లేదురు ఢోకా పోరా బాబు. తిన్నగా పోరా పోరా బాబు, తిన్నగా పోరా పోరా బాబు, తిన్నగా పోరా పోరా బాబు.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్, డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టాపిక్ అప్పుల పరిష్కారానికి అష్టపద ప్రణాళిక రెండవ అడుగు నంబర్ 2, వడ్డీ రేట్ను అనుసరించి మొత్తం అప్పు లిస్టులు రాయండి. సెకండ్ స్టెప్ ఏంటంటే వడ్డీ రేటును అనుసరించి మొత్తం అప్పు లిస్టులు రాయండి. అంటే అతి ఎక్కువ వడ్డీ రేటు ఉన్నది మొదట, ఆ తర్వాత అలా అవరోహణ క్రమంలో, అంటే డిక్రీజింగ్ రేట్లో వడ్డీ రేటు మాత్రమే అసలు కాదు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకుని స్పష్టంగా రాయండి. వడ్డీ ఎక్కువ దేనికి, ఏ నంబర్కి మనం ఎక్కువ వడ్డీ కడుతున్నాం అనేది ఫస్ట్, ఆ తర్వాత పర్సంటేజ్ తక్కువ, తర్వాత తక్కువ, మరింత తక్కువ, మరింత తక్కువ, అలా మొత్తం వడ్డీ రేటు అనేది మాత్రమే క్లియర్గా రాయాలి. అయితే అప్పుల విషయంలోకి వచ్చేసరికి అసలు తీర్చడం ఒక ఎత్తు, అయితే దానికి వడ్డీ కట్టడం అనేది మరొక ఎత్తు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వాటన్నిటికల్లా అతి ఎక్కువ వడ్డీతో నడ్డి విరిచేది క్రెడిట్ కార్డు. అయితే ఈ క్రెడిట్ కార్డు అనేది మనకు తెలియకుండానే దాదాపు మనకి ఒక లెక్కేసుకుంటే కనుక మిగతా అన్ని కూడా ఎంత పర్సెంటేజ్ వచ్చినా కానీ ఈ ఒక క్రెడిట్ కార్డే ఆల్మోస్ట్ 36-45% మధ్యలో ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఆ 36-48% అనేది మళ్ళా చక్రవడ్డీ, మామూలు బారు వడ్డీ కూడా కాదు చక్రవడ్డీ అవడంతో అది ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందన్నాడు. అయితే ఇది రెండు పక్కల 11 కత్తిలి అనేది. క్రెడిట్ కార్డ్ ఎప్పుడు కూడా డబుల్ ఎడ్జ్ నైఫ్, సరిగ్గా వాడటం కనుక రాకపోతే అది మన పీక తెగుతుంది. కాబట్టి ఒక క్రెడిట్ కార్డు కనుక మీ దగ్గర ఉంటే దాన్ని మీకు వాడటం రావట్లేదు అనుకుంటే అది మన పీక తెంచి మన కొంప ముంచే లోపు అండ్ మన వడ్డీ బాధలతోటి ఆ అప్పు బాధలతోటి మన కొంప ముంచే లోపు మీరు ఒక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. దానికి నివారణగా ఒక ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రక్రియ ఏంటంటే చతుర్భాగ ఖండన ప్రక్రియ అని చెప్పి సంస్కృతంలో చెప్తారు. దాన్ని చాలా పవిత్రమైన ప్రక్రియ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. క్రెడిట్ కార్డులు ఎప్పుడైతే మనం ఇబ్బంది పెడతాయో, అయితే ఈ క్రెడిట్ కార్డులు ఇబ్బంది పెట్టినప్పుడు ఈ ప్రక్రియను కనుక మనం చేస్తే అవి భవిష్యత్తులో మనకి ఎప్పుడు కూడా అవి మనకి ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి. సో ఈ చతుర్భాగ ఖండన ప్రక్రియ అనే దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. అసలు మీరు ఏదైతే క్రెడిట్ కార్డుతో ఇబ్బంది పడుతున్నారో ముందు ఆ క్రెడిట్ కార్డుని చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకోండి. కళ్ళకద్దుకుని నా జీవితంలో నువ్వు తెచ్చిన అద్భుతమైన మార్పుకి, నా జీవితంలో నీవు తెచ్చిన అద్భుతమైన మార్పుకి ధన్యవాదాలు అని చెప్పి దానికి ధన్యవాదాలు తెలియజేయండి. ప్రార్థించండి. తర్వాత సింపుల్గా ఒక కత్తెర తీసుకుని నిలువుగా 2 సార్లు, అడ్డంగా 2 సార్లు కత్తిరించండి. నిలువుగా 1 సారి, అడ్డంగా 1 సారి, అంటే మొత్తం 2 సార్లు అడ్డంగా కత్తిరించండి. దాన్ని చతుర్భాగ ఖండన ప్రక్రియ అంటారు. ఆ తర్వాత ఆ ముక్కల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పారే నీటిలో కానీ ఎక్కడైనా సరే వినాయకుడిని నిమజ్జనం చేసినట్టుగా ఈ ముక్కల్ని కూడా నిమజ్జనం చేయండి. దాంతో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. అది మిమ్మల్ని ఇకపై కొత్తగా ఎటువంటి హాని చేయదు. అంటే అప్పటికైనా ఏదైనా హాని చేసి ఉంటుంది కానీ ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా అది మీకు హాని చేయడానికి ఛాన్సెస్ లేవన్నమాట. సో దాన్ని ఇప్పటికే కనుక అది ఆల్రెడీ హాని చేసి ఉంటే ఆ హాని చేసి ఉన్నదానికి ఏం చెయ్యొచ్చు అనేదాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మీరు కనుక చూస్తే ఒకసారి లిస్ట్ కనుక మనం రాసుకోవడం మొదలు పెడితే మీరు చూడండి ఎలా ఉంటుందంటే క్రెడిట్ కార్డ్ అనేది దాదాపు 36% నేను చెప్పినట్టుగా 36-45% వడ్డీ అవుతుంది. ఆ తర్వాత అన్సెక్యూర్డ్ లోన్స్ కనుక ఏమైనా ఉంటే ఆ అన్సెక్యూర్డ్ లోన్స్ 20% దాకా దగ్గర దగ్గర అవుతాయి. పర్సనల్ లోన్ ఉంటే కనుక అదో 12% దాకా దగ్గర దగ్గర అవుతుంది. ఎడ్యుకేషనల్ లోన్ 10% దాకా అవుతుంటుంది. కార్ లోన్ 9% దాకా, ఇంటి లోన్ 8% దాకా. ఇలా ఏది ఏది ఎంత పర్సంటేజ్ అనేది ఇవన్నీ దాదాపుగా అంటే రఫ్గా అప్రాక్సిమేట్గా నేను చెప్పాను. అంతకన్నా నేను చెప్పింది ఏది కూడా కరెక్ట్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ సిచ్యువేషన్లో మీరు ఏ పర్సంటేజ్ తీసుకున్నారు ఏంటో దాన్ని మొత్తాన్ని ఒకసారి లిస్ట్ అవుట్ రాసుకోవాలి. ఇలా లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ లెక్కేసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా మనం ఇండివిజువల్ పర్సన్స్ దగ్గర కూడా, కొంతమంది వ్యక్తుల దగ్గర కూడా రకరకాల అవసరాల్లో రకరకాల టైంలో మనం తీసుకుంటూ ఉంటాం. ఆ వ్యక్తుల దగ్గర లేదా గోల్డ్ లోన్ తీసుకుంటూ ఉంటాం, అవి కూడా మన లిస్ట్లో రాస్తూ ఉండాలి. అవి కూడా లిస్టులోకి వచ్చేయాలి. అలా మొత్తం లిస్టు రాసిన తర్వాత అన్నిటికంటే పైన ఉన్నది, అంటే ఏదైతే అన్నిటికంటే పైన ఉందో ఎక్కువ వడ్డీ, ఆ ఎక్కువ వడ్డీ ఏదైతే ఉందో దాన్ని లక్ష్యంగా ముందు పెట్టుకోవాలి. మిగతా వాటన్నిటికీ మినిమం పేమెంట్ చేస్తూ ఆ పెద్ద మొత్తాన్ని, అంటే మిగతా వాటన్నిటి జనరల్గా ఏం చేస్తుంటే స్కాటర్డ్ పేమెంట్స్ చేస్తుంటారు. అంటే ఏది ముందు వస్తే అది అన్నట్టుగా ఏది దీని కాస్త అన్ని కంప్లీట్గా చేస్తూ ఉంటారు. అన్ని అలా కంటిన్యూ పెండింగ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా టార్గెట్ పెట్టుకుని ఏదైతే హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఫస్ట్ క్లియర్ చేసే ఉద్దేశంలో దానికి ఒక 60% దగ్గర దగ్గర కేటాయించి మిగతా 40%తో మిగతా వాటి మినిమం పేమెంట్స్, అంటే ఏదైతే మినిమం పేమెంట్ అది మనకి మళ్ళీ ఇబ్బంది కలిగించకుండా ఉండేటటువంటి స్థాయిలో మినిమం పేమెంట్స్ అన్నింటినీ మిగతా వాటికి చేస్తూ పెద్ద మొత్తాన్ని మటుకు ఆ ఫస్ట్ అమౌంట్ దిశగా టార్గెట్ చేస్తూ అటు తరలిస్తూ ఉండాలి. అది కనుక అది పూర్తయిగా కాగానే తర్వాత దాన్ని లక్ష్యంగా చేసుకుని అలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి హయ్యెస్ట్ వడ్డీ ఉన్న వాటిని ముందు మనం క్లియర్ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే వడ్డీ ఈజ్ నథింగ్ బట్ వడ్డీ అనేది మనకి అసలేలాగూ మనం తీర్చాలి. ఈ వడ్డీ అనేది ఏం చేస్తే మన శ్రమ మొత్తాన్ని, మన యొక్క శ్రమ కానీ మన సంపాదన మొత్తాన్ని కూడా దోచుకెళ్ళిపోతుంటుంది. సో ఆ వడ్డీని అనేదాన్ని ఎంత వీలైనంత తక్కువకి ఎప్పటికప్పుడు మనం షిఫ్ట్ చేసుకుంటున్నారు. కదా మీకు ఒక సంగతి అనిపించచ్చు, సార్ తక్కువ వడ్డీతో ఎక్కువ అమౌంట్ ఉంది ఎక్కువ వడ్డీతో తక్కువ అమౌంట్ ఉంది అన్నప్పుడు నేనేమంటానంటే ఎక్కువ వడ్డీతో తక్కువ అమౌంట్ ఉన్న దాన్నే ముందు క్లియర్ చేయాలి. సో దట్ ఏంటంటే ఆన్ టోటల్ గా ఇది ఇప్పుడు మనం రేడియోలో చెప్పడం కుదరదు కానీ ఆన్ టోటల్ గా మనం ఎప్పుడైనా డైరెక్ట్ గా 1-to-1 లో కానీ లేదా మీరు ఎప్పుడైనా మా కోచింగ్ ప్రోగ్రామ్ కానీ వర్క్ షాప్ లో కానీ కూర్చున్నప్పుడు అప్పుడు నేను క్లియర్ గా మీకు దీని గురించి క్యాల్కులేట్ చేసి చూపించగలుగుతాను. ఇప్పుడు మనకి రేడియోలో క్యాల్కులేట్ చేయించడం అనేది కుదరదు. సో బట్ అండర్స్టాండ్ వన్ థింగ్, హైయెస్ట్ వడ్డీ ఉన్నదాన్ని ముందు క్లియర్ చేసుకుంటూ రావాలి. అలా లిస్ట్ మొత్తం పూర్తి చేయాలి. అయితే ఈ విధానంలో మనం ఇంకా ఏమేం చేసి వేగంగా ముగించవచ్చో మిగతా అడుగుల్లో చూద్దాం, మిగతా స్టెప్స్ చూద్దాం. ఇప్పుడు మనకు ముందు ఏంటంటే మనకి ఖర్చులు తగ్గించుకోవడం ఒకటి. రెండో స్టెప్ లో మనం ఏం చెప్పుకున్నామంటే మనకి ఎక్కువ వడ్డీ ఏదైతే ఉందో ఆ ఎక్కువ వడ్డీ ఉన్న దాన్ని లిస్ట్ రాసుకుని ఆ ఎక్కువ వడ్డీ ఉన్న దాన్ని టార్గెట్ గా పెట్టుకుని ముందు దాన్ని క్లియర్ చేసుకుంటూ మిగతా వాటిని మనం వెనకాతలుగా మినిమం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మనకి వస్తుంది. అయితే మూడవ అడుగు అనేది జాగ్రత్తగా చూడండి, అవసరం లేనివి అమ్మేయండి. ఐ రిపీట్, అవసరం లేనివి అమ్మేయండి. మన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ చూడండి, మనం చాలా వస్తువులు వాడకపోయినా అవసరం లేకపోయినా అలాగే ఉంటాయి, వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కానీ వాటికి మనం డబ్బు చాలా ఖర్చు పెట్టుంటాం, అంటే అదొక ఇంపల్సివ్గా కొనుంటాము, లేకపోతే ఏదో అవసరం ఉందనుకుని ప్లాన్లో కొనుంటామో, లేకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా వాడదాం అనుకుంటాం. కారణాలు ఏవైనా కానీ కొన్ని కొన్ని వస్తువులు అలాగా మనకి ఏమాత్రం బెనిఫిట్ లేకుండా, ఏమాత్రం ప్రయోజనం లేకుండా వాటి నుంచి మనకి ఏ విధమైన లాభం ఉండదు. అలా ప్లేస్ ఆక్యుపై చేస్తే అలా ఉంటాయన్నమాట. ఇదివరకు ఒకప్పుడు అది కష్టమేమో కానీ ఇప్పుడు ఈజీగా ఏ క్వికర్లోనో లేదా ఏ ఓఎల్ఎక్స్లోనో పెడితే వచ్చిన కాడికి వాటిని అమ్మేయండి, డబ్బు రూపంలోకి మార్చండి. అంటే ఏ అసెట్స్ అయితే, ఏ వస్తువులు అయితే మనకి వేస్ట్గా ఉన్నాయో, ఏ వస్తువులు అయితే మనకి ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉన్నాయో వాటన్నిటినీ అయిన కాడికి అమ్మేయండి. అంటే ఎంత వస్తే అంత, అసలు ఆ ప్లేస్ ఉండటం కంటే మనకి అయ్యో నేను 10,000 పెట్టుకున్నాను ఇప్పుడు 2,000కి అమ్మాలా 3,000కి అమ్మాలా కాదు, అసలు ఆ 2,000 3,000 కూడా దాని స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కనీసం ఇప్పుడు మనం అమ్మేయటం ద్వారా 2,000 3,000 అయినా మనం అచీవ్ చేయగలుగుతాం. డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనివి కొంటే లేనప్పుడు అవసరమైనవి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అంటాడు వారెన్ బఫెట్ అంటే డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనివి కొంటే గనక లేనప్పుడు అవసరం లేని అవసరం ఉన్న వాటిని కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఆ స్థితి మనకు రాకముందే అవసరం లేని వాటి ఏవేవైతే ఉన్నాయో వాటిని లిస్ట్ చేసి ముందు వాటిని వార్ ఫుట్టెడ్ అంటే యుద్ధ ప్రాతిపదికన ఆ అవసరం లేని వస్తువులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బు మొత్తాన్ని నిర్దాక్షిణ్యంగా మరో ఆలోచన లేకుండా, ఐ రిపీట్, నిర్దాక్షిణ్యంగా మరో ఆలోచన కన్నా అంటే అప్పు చేసిన వాడికి, అప్పుల్లో ఉన్నవాడికి, అప్పుల పాలై ఉన్నవాడికి తన మీద తనకి జాలి కానీ ప్రేమ కానీ లేక తనని తాను గారాబం చేసుకునే అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. సో నిర్దాక్షిణ్యంగా కటువుగా ఉండి తీరాల్సిందే. తన పట్ల తనకు నిర్దాక్షిణ్యంగా కటుగా ఉంటేనే కానీ ఆ విషయం ఇంకొక అడుగు ముందుకి వెళ్ళదు. కాబట్టి నిర్దాక్షిణ్యంగా మరో ఆలోచన లేకుండా ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా అప్పు తీర్చడానికి తరలించండి. కొంతగాత కొంత అప్పన్న తీరుతుంది, రైట్? నాలుగో అడుగు ఏంటంటే తాత్కాలిక బాధతో శాశ్వతంగా సుఖం. అంటే తాత్కాలికంగా మనం బాధ అనుభవించినా కానీ శాశ్వతంగా మనం సుఖాన్ని అనుభవించగలుగుతాం. అదేంటంటే సాధారణంగా మనం ఈ మధ్య అన్ని కూడా ఇన్స్టాల్మెంట్లో కొంటుంటాం. అయితే వీటిని కొనేటప్పుడు మనం చేసే పొరపాటు ఒకటి ఉంటుంది. ఏదైనా సరే ఇన్స్టాల్మెంట్ కొనేద్దాం అని కొనేస్తుంటాం. అలా ఇన్స్టాల్మెంట్లో కొనేటప్పుడు మనం చేసే ఒక పొరపాటు ఉంటుంది. అదేంటంటే నెలవారీ ఎంత తక్కువ అయితే దానికి మొగ్గు చూపి మనం ఎక్కువ కాలం ఉండేలా చూస్తాం. దానివల్ల ఏంటంటే అందువల్ల ఇంకో వస్తువు కొని దానికి కూడా మనం ఇన్స్టాల్మెంట్లు ఈఎంఐలు కట్టచ్చు, మనకు 2 వస్తువులు వస్తాయి అనే, లేకపోతే తక్కువ చెల్లించాల్సి వస్తుందనో, లేదా తక్కువ నెలవారీ ఈఎంఐకి సిద్ధపడతాం. అయితే ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే తక్కువ నెలవారీ ఈఎంఐకి మనం ఇష్టపడతామో టైం ఎక్కువ అవుతుంది, అదే మనకు భవిష్యత్తులో అతి దారుణమైన దెబ్బతీస్తుంది. ఉదాహరణకి మనం గనక 5,000 రూపాయల చొప్పున 42 నెలలు కట్టవలసి వచ్చింది అనుకోండి, ఒక విషయం అది కట్టవలసి వస్తే 2,10,000 అవుతుంది. మీరు ఒక క్లియర్గా అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఒక ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3 మూడు ప్లాన్ల రకాల్లో చెప్తాను చూడండి. అప్రాక్సిమేట్గా ప్లాన్ 1లో మీరు నెలసరి కనుక 5,000 రూపాయలు కట్టి అండి 42 నెలలు కనుక మీరు కట్టేటట్టు అయితే మీకు చెల్లింపు కానీ లాభం కానీ ఏమి ఉండకుండా 2,10,000 మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, అదే కనుక మీరు 10,000 నెలకు కట్టినట్టయితే 13 నెలల్లో ఆ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. 13 నెలల్లో క్లియర్ అవుతుంది, చెల్లింపు 2 రెట్లు చేస్తారు, మీకు లాభం 3 రెట్లు వస్తుంది. అంటే 130,000 మీరు కట్టి క్లియర్ చేసుకోవచ్చు. అదే కనుక 20,000 నెలకి చొప్పున 6 నెలల్లో కనుక మీరు చేసినట్టయితే 4 రెట్లు చెల్లింపు చేస్తారు, 7 రెట్లు లాభం వస్తుంది, 120,000 క్లియర్ అయిపోతుంది. అంటే ఏదైతే మీరు మనం ఎక్కువ మొత్తం నెలసరి కడుతున్నప్పుడు లాభం ఎక్కువ వస్తుంది, మరి త్వరగా ముగిస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ 5,000 మాత్రమే కట్టి 42 నెలలు కట్టచ్చు కదా హ్యాపీగా అనుకుంటాం, కానీ అదే కనుక మనకి ఆ 42 నెలలు లెక్క పెట్టుకుంటే మన సంపాదన నుంచి 210,000 మనం చెల్లించాల్సి ఉంటుంది. అదే నెలసరి దాన్ని 2 రెట్లు చేసి, అంటే 2 times డబల్, 10,000 కనుక మనం చేస్తే ఏమవుతుందంటే 42 నెలది 13 నెలల్లోనే పూర్తవుతుంది, కానీ మనకి 3 రెట్లు లాభం కలుగుతుంది. అంటే చెల్లించే మొత్తం 210,000 కాకుండా 130,000 మాత్రమే డైరెక్ట్గా, అంటే డైరెక్ట్గా 80,000 మిగులుతుంది. అంటే దీంతో ఇంకో అప్పు తీరుతుంది మనం కనుక గమనిస్తే ఇంకో 80,000. అదే కనుక మనం ఓపిక చేసుకుని నెలసరి కనుక 4 రెట్లు చేసి 20,000 చెల్లిస్తే కనుక వాయిదాలు 6 నెలల్లో అయిపోతాయి, మనకి 7 రెట్లు సమయం మిగులుతుంది, సమయాన్ని మిగులుస్తుంది, ఇంకా చెల్లించే మొత్తం కూడా 120,000 అవుతుంది. అంటే డబ్బు రూపంలో మొత్తం 90,000 మిగులుతాయి. కాబట్టి తక్కువ నెలసరితో 2-3 వస్తువులు కొని దీర్ఘకాలం పాటు చెల్లిస్తూ అన్నిటి మీద కలిపి ఎక్కువ చెల్లించే కన్నా ఒక్కొక్కటి ఒకవేళ కొంటే కనుక ఎక్కువ నెలసరితో త్వరగా తక్కువతో ముగించి ఆ తర్వాత ఇంకో వస్తువు కొనడం అనేది కొద్దిగా బెటర్ పద్ధతి అనమాట. అంటే మిగతా రెండిట్లో కంపేర్ చేస్తే తక్కువ ఇన్స్టాల్మెంట్తో ఎక్కువ లాంగ్ రన్ వెళ్ళి ఎక్కువ డబ్బులు పే చేసే కంటే ఎక్కువ అమౌంట్ తోటి తక్కువ షార్ట్ పీరియడ్లో క్లోజ్ చేసి ఈ ఐటమ్ అయిపోయిన తర్వాత ఇంకో ఐటమ్ అనేది ఆ విధంగా వెళ్ళడం ద్వారా ఏంటంటే మనకి వీ కెన్ గెట్ మ్యాక్సిమం. అంటే అసలు ఈ టెంపరీగా మనకి ఆ ఇబ్బంది కలుగుతుంది, తాత్కాలికంగా బాధ కలుగుతుంది, కానీ శాశ్వతంగా మనం సుఖంగా ఉండగలుగుతాం. అయితే మనకి ఎప్పుడైతే మన లిస్టులోంచి ఈఎంఐలుగా ఉన్న వాటిని తక్కువ కాలంలో ముగించి అప్పుల సమస్యను త్వరగా పరిష్కరించే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ ఈఎంఐలు ఎప్పుడు కూడా మనకి మినిమం అమౌంట్, అని మన శక్తి ఎంత ఉంది అనే దాంట్లో మ్యాక్సిమం అమౌంట్ కట్టుతూ మినిమం ఈఎంఐలకు మనం తీసుకెళ్తేనే మనము వెంటనే ఈజీగా మనం ఈ దాంట్లోంచి క్లియర్గా రాగలుగుతాం. లేదంటే కనుక అది ఎంతకాలం ఇన్స్టాల్మెంట్ ఉంటే అంతకాలము కూడా మనం దాన్ని పే చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి కనపడకుండా. అంటే మీకు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే అమౌంట్ మీరు ఎంత ఎక్కువ కడుతున్నారు అంటే మన యొక్క సంపాదనని అంత డైవర్ట్ చేస్తున్నారని అర్థం. సో ఒక ఆ టైం సంపాదన మిగిల్చుకుని ఆ మిగిల్చిన దాంతో మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నామా అంటే ఆ లెక్క వేరు. అది అలా కాకుండా మనం ఓన్లీ డ్రాగ్ ఆన్ చేస్తున్న టైం డ్రాగ్ ఆన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క పేమెంట్ ఎక్కువ అవుతుంది, రైట్? 5వది ఏంటంటే మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అర్హత శక్తి కలిగి ఉంటే ప్లాన్ చేసి నిర్మోహమాటంగా వారి చేత కూడా సంపాదన ఏర్పాటు చేసుకోండి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అర్హత శక్తి సామర్థ్యం కలిగి ఉంటే అప్పటిదాకా మా ఇంట్లో మా ఇంట వంట లేదండి, ఇంట్లో ఆడవాళ్ళు బయటికి పంపించడం లేదా మా వాళ్ళకి ఏంత అవసరం లేదు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ పక్కన పడేసి ఆ అనుకునే వాళ్ళు ఎవరు మనకి అవసరానికి రారు, అనుకునే వాళ్ళు ఎవరు మన యొక్క పరిస్థితిని బాగు చేయరు. కాబట్టి మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఎబిలిటీ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, క్యాపబిలిటీస్ ఉన్నాయి అంటే కనుక నిర్మోహమాటంగా వాళ్ళని కూడా ఏదో ఒక సంపాదన మార్గాన్ని పెట్టి వాళ్ళ చేత కూడా సంపాదన ఏర్పాటు చేసుకుని అలా 2 లేదా 3 మార్గాలు ఏర్పాటు చేసుకుని ఎక్స్ట్రాగా ఏర్పాటైన సంపాదన మొత్తాన్ని కూడా నిర్మోహమాటంగా ఇంకో క్వశ్చన్ లేకుండా అప్పులు తీర్చడానికే తరలించాలి. అంతేగాని ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇవతల ఖర్చులు పెంచుతానని లేదా ఇదిగో వీలైనంత ఎలాగో ఉంది కదా ఈ నెల ఇకపోతే ఇది వచ్చిన విధానలే అని ఇలాంటివి చేసే అర్హత హక్కు అప్పుల్లో ఉన్నవాడికి లేదు. అప్పుల్లో ఉన్నవాడు బయట వాళ్ళు తర్వాత సీరియస్గా ఉంటారు, ముందు తనంతట తను తన మీద తను ఏమాత్రం జాలి దయ లేకుండా నిష్కర్షగా ఉండగలిగితేనే అందులోంచి బయటికి రావడం వీలవుతుంది. కాబట్టి ఆ ఎక్స్ట్రాగా అయిపోయి సంపాదించిన 2వ సంపాదన కానీ 3వ సంపాదన కానీ ఏదైనా ఉంటే ఆ మొదటి సంపాదనతో ఎలాగో నెలవారి ఖర్చులు ఇంట్లో గడుస్తున్నాయి కాబట్టి ఆ రెండో సంపాదన మూడో సంపాదన ఏదైనా సరే మొత్తం కూడా అప్పులు తీర్చడానికే తరలించాలి. అలా మన కుటుంబ సభ్యులు లేకపోయినా ఉన్నా కూడా మనం కూడా నిష్క్రియాత్మక అంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ మీద దృష్టి పెట్టి వీలైనంత త్వరగా రిసోర్సెస్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి నిష్క్రియాత్మక వనరులు ఏంటి, క్రియాత్మక వనరులు ఏంటి అనే దాని మీద మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ప్రస్తుతానికి ఒక ఐడియా వరకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సమ్వేర్ సమ్హౌ యూ షుడ్ గెట్ ఎన్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ మొత్తాన్ని కూడా అప్పులకు తరలించాలి. అయితే ఇది మొత్తం కూడా ఒక యజ్ఞంలాగా ఒక దీక్షతో పూర్తి ఏకాగ్రతతో అంటే అదే టార్గెట్ అదే జీవితం లాగా ఒక తపస్సులాగా చేసుకుంటూ వస్తే తప్పితే ఆ అప్పుల ఊబిలోంచి బయటికి రావడం అనేది అంత త్వరగా సాధ్యం కాదు. కాబట్టి ఈ సాధ్యం కాదన్నప్పుడు మనం ఈ అప్పులు చేసినప్పుడు డెఫినెట్గా ఈ అప్పుల్లో భాగస్వామ్యంగా అప్పులను ఎంజాయ్ చేసేటప్పుడు భాగస్వామ్యం మన కుటుంబ సభ్యులు ఆల్రెడీ పొంది ఉన్నారు కాబట్టి దాంట్లో మనం ఆనందంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేసినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు బాధల్లో మనం బాధల్లో ఉన్నప్పుడు ఆర్థిక స్థితి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక చెయ్యేసి ఆర్థికపరమైన సపోర్ట్ ఇవ్వడంలో తప్పు లేదు. అలా ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితేనే ఫ్యామిలీస్ అనేవి కరెక్ట్గా కోఆర్డినేషన్తో ఉంటాయి. సో అటువంటి రెండవ సంపాదన మూడవ సంపాదన ఎంతమంది మెంబర్స్ సంపాదించగలిగితే అది రూపాయా 10 రూపాయల 100 రూపాయల కాదు, ఎంత సంపాదించగలిగితే అంత సంపాదించి ఈ అప్పులు తీర్చడానికి మనం కేటాయించుకోకపోతే ఈ అప్పుల ఊబిలోకి మరింత 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 దిగుతూ ఉంటారు. సో ఈ అప్పుల నివారణకి అప్పుల ఊబిలోంచి బయటికి రావడానికి అష్టపద పరిష్కారంలో ఆరవ అడుగు డిస్కస్ చేసే ముందు మనం చిన్న బ్రేక్ తీసుకుని కలుద్దాం.
గదరా బతి మాగితి గదరా నా నేనురా కానిద పద మగ సరి సారిద సరిగా పద పద సరిగా సని దిద సనిద సరిగ పదగ పద 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 నేనురా
హలో మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రోతలందరికీ మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ డబ్బు మాట్లాడుతున్న కార్యక్రమానికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. సో మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకుంటుంది అప్పుల సమస్యకు అష్టపద పరిష్కారం. ఈ అష్టపద పరిష్కారంలో మనం 5 అడుగుల గురించి మాట్లాడుకున్నాం, 5 స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 6వ స్టెప్, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. జనరల్గా ఈ అప్పులు ఉన్నాయనే కాదు, అప్పులు ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడు కూడా మనం అత్యవసర నిధి అనే దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 1-2 నెలల పాటు మన కుటుంబ పోషణకి కావాల్సిన డబ్బుని మనం అత్యవసర నిధిగా మనం పక్కన ఏర్పాటు చేసుకుని ఉండాలి. పరిస్థితులు ఎలా వచ్చినా అప్పుడు కొత్త అప్పుడు అనేది మనం చేయకుండా ఉంటాం. సో ఇప్పుడు మరి అప్పులు తీర్చాలి, నిధి ఏర్పాటు చేసుకోవాలంటే నేనేమంటానంటే ముందు నిధి ఏర్పాటు చేసుకోవాలంటాను. ఈ నిధి ఏర్పాటు చేసుకున్న తర్వాత కొత్త అప్పులు చేయకుండా ఉంటాం. అంటే ఎలాగ ఉంటుందంటే మన మోటార్ సైకిల్లో కనుక రిజర్వ్ పెట్రోల్ అనేది ఎలాగైతే ఉంటుందో అలా మన దగ్గర రిజర్వ్ మనీ అనేది ఒకటి ఉండాలి. ఆ రిజర్వ్ మనీ ఉన్నప్పుడు ఏమైతేనే ఒకవేళ బండి రిజర్వ్లో పడగానే విధంగా ఎమ్మటే మనం ఎలర్ట్ అయిపోయి పెట్రోల్ నింపుకుంటామో ఆ విధంగా ఏంటంటే మన దగ్గర రిజర్వ్ మనీని టచ్ చేయాల్సి వచ్చింది అంటే మనం మన యాక్టివిటీస్లో ఎక్కడో ఏదో తేడా చేస్తున్నాం అనమాట. అయితే ఖర్చులైనా పెరిగినాయి లేదా సంపాదన అయినా తగ్గింది అనేది ఒక సింబల్, అదొక గుర్తుగా కొండ గుర్తులాగా కనిపిస్తుంది. అంటే ఇట్ విల్ బి మేకింగ్ అస్ అలర్ట్ అనమాట, అదొక అలర్ట్ సిగ్నల్ లాగా వస్తుంది. ఆ అలర్ట్ సిగ్నల్ లాగా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని ఏదైనా కారణం చేత తగ్గగానే వెంటనే దాన్ని భర్తీ చేయాలి. అంటే బయటి వాడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర 2,000, 3,000, 4,000 అప్పు తీసుకొచ్చే కంటే ఈ రిజర్వ్ అమౌంట్ నుంచి ఒకవేళ మనం తీస్తే కనుక ఎంత సిన్సియర్గా తీసామో అంత సిన్సియర్గా దాన్ని బయట వాడికి ఏ విధంగా మనం రీప్లేస్ చేస్తామో అదేవిధంగా మన దాంట్లో కూడా ఈ అమౌంట్లో కూడా మనం దాన్ని అదేవిధంగా రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేసే డిసిప్లిన్ లేకపోతే మటుకు ఈ స్ట్రాటజీ మిమ్మల్ని మరింత కొంపముంచుతుంది. అలా రీప్లేస్ చేయగలిగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి. అలా చేయడం వల్ల ఏంటంటే దీనివల్ల మనం మరింత అప్పుల్లో కూరుకుపోకుండా ఉంటాం, భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. సో 7వ అడుగు ఏంటంటే ఖచ్చితంగా బడ్జెట్ ప్రకారమే ఖర్చు చేయాలి. అంటే ఆర్థిక క్రమశిక్షణలో ఏంటంటే బడ్జెట్ ప్రకారమే ఖర్చు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే జనరల్గా ఏమవుతుందంటే మన చేతిలో డబ్బులు లేకుండా ఉన్నప్పుడు పెన్ను పేపర్తో బడ్జెట్ లెక్క వేసేటప్పుడు మనలో భావోద్వేగాలు ఉండవు, అంటే ఎమోషన్స్ డిస్టర్బెన్స్ ఉండదు. అట్లా అంటే ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈ నెలలో నేను ఎవరెవరికి ఎంత పే చేయాలి, ఎవరెవరు నా దగ్గర ఎంత సంపాదన వస్తుంది, నేను ఎవరికి ఎంత పే చేయాలి, ఎవరి పేమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏది పే చేస్తాము, ఏది ఎంత పే చేస్తాము, ఏంటి అనేది ఇవన్నీ కూడా మనం బడ్జెట్ లెక్కలు వేస్తాం. అలా లెక్కలు వేసేటప్పుడు మనకి ఎక్కడా కూడా ఎమోషన్స్ టేక్ ఓవర్ అనేది ఉండవు, భావోద్వేగాలు ఉండవు. నిర్ణయం అనేది మనం సరిగ్గా తీసుకోగలుగుతాం. అంటే ఇది వీళ్ళకి ఇవ్వటం కరెక్టా, వీళ్ళకి ఇవ్వటం కరెక్టా, లేకపోతే ముందు ఇచ్చేద్దామా, ఇది కట్ చేద్దామా, ఇది కంటిన్యూ చేద్దామా అని చెప్పి ఏదైనా కానీ ఎమోషన్స్ ఏముండవు అనమాట. కరెక్ట్గా లాజికల్గా పనిచేస్తుంది, బ్రెయిన్తో పనిచేసి మన మెదడుతో పనిచేసి మరీ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అయితే ఆ విషయాన్ని అలా తీసుకున్న నిర్ణయాన్ని కానీ అలా తీసుకున్న బడ్జెట్ని కానీ మనం కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఏ విధంగా అయితే పెన్ను పేపర్ పట్టుకుని డబ్బులు లేనప్పుడు ప్లాన్ చేసామో అదే విధంగా డబ్బులు వచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ప్రకారం అదే విధంగా పర్ఫెక్ట్గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలు. అదే మీకు 90% ఆఫ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది అనమాట. అయితే అమలు చేసే విషయంలో, అమలు చేసే సమయంలో, ఎగ్జిక్యూట్ చేసే సమయంలో మన మైండ్, మన హార్ట్ని కానీ మన డిజైర్స్ని కానీ ఏ విధంగానూ డామినేట్ చేయనీయకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిన, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మనదే. మన మనసు ఏ విధంగానూ డామినేట్ చేయకూడదు, మనకుండే కోరికలు ఏ విధంగా డామినేట్ చేయకూడదు. అవి డామినేట్ చేయకుండా బడ్జెట్ ఏ విధంగా రాచామో ఆ బడ్జెట్ని కూడా చాలా 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 టైట్గా దయాదాక్షిణ్యాలు లేకుండా డిజైన్ చేయాలి. చాలా టైట్గా డిజైన్ చేసి దయాదాక్షిణ్యాలు లేకుండా, అంటే మన మీద మనం ఏమాత్రం, మన మీద మనం జాలి దయా చూపించి బడ్జెట్లో ఏమాత్రం సౌకర్యవంతంగా డిజైన్ చేసామా? మన మీద ఎవరు జాలి చూపించిన స్థితికి చాలా తొందరగా చేరుకుంటాం అనమాట. సో మన మీద ముందు మనం జాలి దయ చూపించడం మానేస్తే అప్పుడు అవతల వాడి యొక్క జాలి దయకి అవసరం మనకు ఉండదు. అలా ఆ విధంగా మనకి జాలి దయ లేని పరిస్థితికి మనం చేరాల్సి ఉంటుంది. అదే 8వ అడుగు ఏంటంటే, అన్ని రకాల ఆకస్మిక సంపాదనల్ని అప్పులు తీర్చడానికే కేటాయించాలి. అంటే అప్పుడప్పుడు మనకు అన్ఎక్స్పెక్టెడ్గా తెలియకుండా లేకపోతే అనుకోకుండా ఏదో రకంగా ఎక్కడెక్కడి నుంచో మనకి కొంత డబ్బు మనకి వస్తూ ఉంటుంది. ఆ డబ్బు లేదా ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు, లేదా బోనస్ కావచ్చు, లేదా తిరిగి రాదు అనుకున్న మొండి బాకీ సొమ్ము మళ్ళీ తిరిగి రావడం వల్ల కావచ్చు, లేదా కొన్ని బహుమతిగా ఎవరో ఒకళ్ళు బహుమతిగా ఇచ్చిన డబ్బు కావచ్చు వాటిని, లేదా ఏదైనా మన డ్రా లక్కీ లాటరీ లాంటి వాటిలో వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే, అంటే ఎలా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా డబ్బు ఎలా వచ్చినా సరే ఆ డబ్బును మొత్తం అప్పును తీర్చడానికే వాడాలి. ఎలాగో ఫ్రీగానే వచ్చిందనో లేదా అనుకోకుండా వచ్చిందనో ఆ డబ్బును మిగతా ఖర్చులకో విహారయాత్రలకో జలసాలకో వాడితే మళ్ళీ విషయం మొదటికి వస్తుంది. అంటే మన శ్రమను చూసి ఆ శ్రమకి ఫలితంగా ఒకవేళ మనకి మనం అనుకున్న భగవంతుడు కావచ్చు, నేచర్ కావచ్చు, ఎవరైనా సరే మనకు ఒక అవకాశాన్ని ఇస్తే ఆ అవకాశాన్ని మనం అప్పుల్లోంచి బయటికి తీసుకురావడానికి కాకుండా మళ్ళీ మన జలసాలకో విహారయాత్రలకో లేకపోతే ఇంకేదైనా జలసా ఖర్చులకో లేదా ఇంకేదైనా సరదా ఖర్చులకో కనుక వాడితే విషయం మళ్ళీ మొదటకు వస్తుంది. అయితే నేను చెప్పిన విషయం అంతా కూడా కొందరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, లేదా నేను చెప్పిన విధానమే నచ్చకపోవచ్చు, లేదా నేను నచ్చకపోవచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను నచ్చకపోవచ్చు, నా విధానం నచ్చకపోవచ్చు, లేదా నేను చెప్పింది నచ్చకపోవచ్చు, కానీ విషయము నేను కానీ నా మాటలు కానీ నా విధానం కానీ నచ్చడం కాదు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం నా ఉద్దేశం అసలే కాదు. ఎందుకంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికంటే కూడా ఇన్ఫార్మ్ చేయడానికి నేను ఈ ప్రోగ్రాంలో చేస్తున్నాను, కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను చేయట్లేదు. కాబట్టి కొన్ని నిజాలు చేదుగా ఉన్నా కటువుగానే చెప్పాల్సి ఉంటుంది. కొద్దిగా పిల్లలు ఏడుస్తున్నాడు కదా అని చెప్పి మనం బీసీజీ టీకా వేయకుండా ఉండకూడదు. అంటే బాధ కన్నా కూడా, అంటే ఆ రోజున వాడు తర్వాత జీవితకాలంలో రకరకాల వ్యాధులకు గురయ్యి బాధలు పడే కంటే ఆ ఒక్కరోజు టీకా వ్యాధితోటి, ఆ టీకా నొప్పితోటి రాత్రి జ్వరం వచ్చినా ఏడుచినా రాత్రంతా ఏడ్చినా ఆ ఒక్కరోజు బాధపడ్డా కానీ ఫ్యూచర్లో బాగుండాలంటే పిల్లవాడికి ఎట్లయితే నిర్దాక్షిణ్యంగా అనుకోండి, లేదా మనసు రాయి చేసుకుని మనం ఏ విధంగా అయితే టీకా మంది వేపిస్తామో అలా కొన్ని నిజాలు చేదుగా ఉన్నా కూడా కటుగానే చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే మనకి ఎప్పటికీ ఆ విషయాన్ని ఆ పించనే తగలకపోయినప్పుడు మనకి అలర్ట్నెస్ అనేది రాదు. అప్పుల బాధ కన్నా నా బాధ, అంటే నేను పెట్టి మిమ్మల్ని బాధ, అంటే నా మాటల ద్వారా మీరు పడే బాధ, రోగంతో బాధపడటం కన్నా టీకా నొప్పికి బాధపడటంలా మనకే మంచిది. సో ఇక్కడ నేను చెప్పే విషయాల్ని మరోసారి మీరు సీరియస్గా ఆలోచించండి. అప్పుల సమస్యకి అష్టపద పరిష్కారం గురించి మరొక చిన్న రివ్యూ తీసుకునే ముందు, ఒకసారి రీక్యాప్ చేసి రివ్యూ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ కలుద్దాం.
Oh
ప్రపంచవ్యాప్తంగా తెలుగు శ్రోతలందరికీ మరోసారి మనీ టాక్స్ డబ్బు మాట్లాడిన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకున్న టాపిక్, మాట్లాడుకున్న చాప్టర్ అప్పుల సమస్యకి అష్టపద పరిష్కారం. అయితే ఈ అప్పుల సమస్యకి ఈ 8 స్టెప్స్ ని ఒకసారి రీక్యాప్ చేస్తాం. డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్ లో కాకుండా ఒకేసారి సింగిల్ పాయింట్ లో చెప్పుకుంటూ వెళ్దాం. వరుసగా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మొట్టమొదటి అడుగు ఖర్చులు తగ్గించడం. ఈ ఖర్చులు తగ్గించడంలో మనం చేసే రకరకాల ఖర్చులు, ఒకటి హోదా కోసం ఖర్చు. ఈ హోదా కోసం లేనిపోయిన భేషజాల కోసం, లేనిపోయిన డాబుసాల కోసం, లేకపోయిన హోదా కోసం ఖరీదైన బహుమతులు కానీ, ఖరీదైన ట్రిప్స్ కానీ, ఖరీదైన డ్రెస్సింగ్లు కానీ, ఖరీదైన కార్లు కానీ, ఖరీదైన వస్తువులన్నీ కూడా మనం కొంటూ ఉంటాం. అది ఒక అంటే ఇతరుల కోసం అన్నాడు, ఇతరుల కోసం, ఇతరులు ఏమనుకుంటారో, లేదా ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం, లేదా ఇతరుల కోసమే మనం చేసే ఖర్చు అది. రెండోది ఫ్యామిలీతోటి ఈ అవుటింగ్ కానీ, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ కానీ, లేదా ఫ్యామిలీతోటి ఈ పిక్నిక్ వెళ్ళాలి కానీ, షాపింగ్లకి వెళ్ళాలి కానీ, లేకపోతే సినిమాలకి షికర్లకు వెళ్ళాలి కానీ, లేకపోతే మన టూర్లు వెళ్ళాలి కానీ, ఇవన్నీ కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళడానికి తప్పని చెప్పినాను. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, రైట్ నౌ ద టాపిక్ ఈజ్ అబౌట్ వెన్ యూఆర్ టోటల్లీ ఇన్ టు ద డీప్ షిట్ ఆఫ్ లోన్స్. అంటే అప్పుల ఊబిలో మనం నిలువున కూరుకుపోయినప్పుడు ఆ విధంగా మళ్ళీ మనం చేసి అప్పులు చేసి మరి చేసేటటువంటి హక్కు మనకు ఉండదని నేను చెప్తున్నాను. సో ఆ టైంలో ఆ ఫ్యామిలీ కోసం మనం చేసిన అప్పుల్లో డెఫినెట్ గా మెజారిటీ ఆఫ్ ది థింగ్స్ ఫ్యామిలీ కోసం మనం చేసి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ అవసరాల కోసమే చేసి ఉండొచ్చు. కాబట్టి ఆ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకి అప్పు తీర్చడానికి అప్పులు నుంచి పడకుండా వెళ్ళడానికి వాళ్ళు కూడా సహకరించాల్సి ఉంటుంది. అలా సహకరించకపోతే ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి వీలేదని మీరు మీరు ఆలోచించుకోవాల్సిందే. నెక్స్ట్ ఈ వినోదం ఖర్చు అంటే ఎంటర్టైన్మెంట్కి ఏదైతే మనం చేస్తూ ఉంటామో ఆ ఎంటర్టైన్మెంట్కి చేసే ఖర్చును నేనేమంటానంటే అప్పుల్లో ఉన్నవాడికి వినోదించే హక్కు లేదు అంటా. అంటే అప్పులు ఉన్నవాడికి వినోదం చేసే హక్కు లేదు, ఎందుకంటే అసలు ఆ అప్పుల్లోకి వచ్చిందే అనవసరమైన వినోదం చేయటం వల్ల, లేదా లెక్కలేనంత వినోదం చేయటం వల్లే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం అలాగని కాకుండా మనం జీవించే స్థాయికి రావాలంటే, లేకపోతే ఈ అప్పుల మీద ఉన్నప్పుడు మనం ఎంతసేపు బ్రతకడం అనే స్థాయిలోనే ఉంటాం, అలా బ్రతకడం అనే స్థాయి నుంచి జీవించడం అనే స్థాయికి ఎదగాలంటే, అలా పెరగాలంటే, అలా పైకి రావాలంటే అప్పులు అనే అనవసరమైన బరువులు ఉండకూడదు. దానికి ఏది అవసరమైతే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ వినోదాన్ని తాత్కాలికంగా ఆపేసి ఆ ఖర్చుని తగ్గించాలి. అలాగే అనవసరపు మెంబర్షిప్ చందాలు కానీ, లేకపోతే కొన్ని మ్యాగజైన్స్ అనవసరమే అంటే చదువుతాం అనేది తెలియదు కానీ ఆ మ్యాగజైన్స్ కొంతమంది ఇయర్ లాంగ్ సబ్స్క్రిప్షన్ ఇస్తారు కొన్ని పత్రికలకి, లేదా కొన్ని కొన్ని యొక్క చారిటీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మేము ఇస్తాం, ఇదిగో ఇంత నెలకింత ఇస్తామని చెప్పి ఎవరికి మాట ఇచ్చుంటారు. వాళ్ళు రెగ్యులర్గా వస్తే వాళ్ళని ఎలా కాదనాలో తెలియక రెగ్యులర్గా వాళ్ళకి అంతకుముందు ఇచ్చిన డబ్బులు అంటే ఉన్న రోజున ఎంతైతే అమౌంట్ ఇచ్చామో లేని రోజున కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పు చేసో అది చేసో ఇది చేసో ఏదో రకంగా వాళ్ళకి ఆ అమౌంట్ రెగ్యులర్గా ఇస్తూ ఉండడము, ఆ విధంగా అన్ని చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అర్జెంటుగా ఈ ఖర్చులన్నీ ఆపివేయాలి. ఈ విధంగా ఎక్కడ ఖర్చు పెట్టకపోయినా బతికి ఉండగలమో, అంటే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టకపోయినా మనం బతికుండగలము, ప్రస్తుతానికి ఆ ఖర్చులన్నీ ఆపేయండి, శాశ్వతంగా అక్కర్లేదు, శాశ్వతంగా ఆపాలా వద్దా అనేది తర్వాత సంగతి. కానీ ప్రస్తుతానికి మటుకు ఏ ఖర్చులు చేస్తే బతికి ఉండగలేమో, అంటే బ్రతకటానికి మాత్రమే అవసరమైన ఖర్చులు, బ్రతకడానికి అవసరం లేని ఖర్చులు మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఫ్రీజ్ చేసేయాలి. ఆ కంప్లీట్గా ఒక స్టే ఒక కొంత పీరియడ్ వరకు, అంటే మన ఈ అప్పుల నుంచి బయటకు వెళ్ళే పీరియడ్ వరకు కూడా దాన్ని ఫ్రీజ్ చేసేలా, ఫ్రీజ్ చేయడంలో ఏమాత్రం దయాదాక్షిణ్యాలు కానీ, ఏమాత్రం గారాభం కానీ, జాలి ప్రేమ కరుణ ఇట్లాంటి వాటన్నిటికీ, అంటే బయట వాళ్ళు కాదు మన మీద మనకే చేసుకునే హక్కు మనకు ఉండదు. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ అప్పుల నుంచి బయటికి రావాలంటే ముందు మన పట్ల మనం చాలా చాలా స్ట్రిక్ట్గా ఉండటం అనేది ముందు మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అడుగండి. తర్వాత రెండవ అడుగు ఏంటంటే, మనం ఉన్న వడ్డీ రేటును అనుసరించి ఏదైతే హయ్యెస్ట్ వడ్డీ ఉందో ఆ హయ్యెస్ట్ వడ్డీ ఉన్నదానిపైన, ఆ తర్వాత వడ్డీ ఉన్నదాని కింద, ఆ తర్వాత వడ్డీ ఉన్నదాని కింద, అలా వడ్డీ రేటు డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో ఆ వడ్డీ రేటును అనుసరించి మొత్తం స్పష్టంగా రాయాలి. ఆ తర్వాత ఏదైతే హయ్యెస్ట్ వడ్డీ ఉందో దాన్ని టార్గెట్గా పెట్టుకుని మిగతా వాటన్నిటికీ మిగతా మినిమం పేమెంట్ చేసుకుంటూ మ్యాక్సిమం అమౌంట్ని హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ దాంట్లో వీలైనంత తొందరగా ఫాస్టెస్ట్ దాన్ని క్లియర్ చేసి మనం పాడేయాలి. ఒకవేళ ఇందులోపల ఇంకోటి క్రెడిట్ కార్డు గురించి కూడా చెప్పుకున్నాం, మీకు కనుక గుర్తుంటే చతుర్భాగ ఖండన ప్రక్రియను మీరు అవలంబించాలి. అదో వ్రతంలా తీసుకోవాలి, అదో వ్రతంలా తీసుకుని ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులకి కూడా మీరు థ్యాంక్ యూ చెప్పాలి, అన్ని కార్డులకు కూడా మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి, అన్ని కార్డులని కూడా చతుర్భాగ మన కత్తెరతో వాటికి పూజ చేయాలి. పూజ చేసి ఆ కత్తెరతో పాటు వాటిని రెండు సార్లు, ఒకసారి నిలువుగా ఒకసారి అడ్డంగా కంపల్సరీగా 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తూ రెండుసార్లు కత్తిరించాలి. అలా కత్తిరించిన తర్వాత దాన్ని నియమనిష్టలతో నిమజ్జనం కూడా చేయాలి. ఆ నిమజ్జనం చేసిన తర్వాత ప్రక్రియ పూర్తవుతుంది, ఆ తర్వాత హాని చేయదు. కాబట్టి ఆ యొక్క ఆ లిస్టు మొత్తం ఫస్ట్ టాప్లో ఉన్న వాటిని మొత్తాన్ని, టాప్లో ఉన్న వడ్డీ రేటు మొత్తాన్ని ఫస్ట్ క్లియర్ చేస్తూ నెక్స్ట్ టాప్లో ఉన్నదాని తర్వాత, ఆ నెక్స్ట్ టాప్లో ఉన్నదాని తర్వాత, ఆ లిస్టులో తర్వాత, అంటే టార్గెట్ కావాల్సింది ఏంటంటే ఎంత తొందరగా నేను లిస్ట్ కంప్లీట్ చేస్తాను, ఎంత తొందరగా ఈ లిస్ట్ కంప్లీట్ చేస్తానని చెప్పి ఎక్కడెక్కడ రిసోర్సెస్ అన్నింటినీ, ఎక్కడెక్కడ సంపాదన అన్నింటినీ మొత్తాన్ని కూడా మనం దీనికే డైవర్ట్ చేయాలి, దీని సైడ్కే మనం మొత్తం డైవర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి అవసరమైతే ఏవేవైతే అవసరం లేవో, ఏవేవైతే వస్తువులు మనం అనవసరంగా కొన్నామో, లేదా ఏ వస్తువులు అయితే మనకి ఏమాత్రం ఉపయోగం లేకుండా మూల పడి ఉన్నాయో వాటన్నింటి ఓఎల్ఎక్స్ అమ్ముతారా, క్వికర్లు అమ్ముతారా, ఇంకెవరికైనా అమ్మేస్తారా, ఎంత అయితే అంతగా అమ్మేసి అయిన కాడికి అమ్మేసి ఆ డబ్బును మొదటి రూపంలోకి మార్చి ఆ డబ్బు మొత్తాన్ని కూడా మళ్ళీ అప్పు తీర్చడం సైడ్ తరలించాలి. అదే ఈఎంఐలు కనుక ఏవైనా ఉంటే కనుక మీ దగ్గర ఈఎంఐలు ఏమైనా చిన్న అమౌంట్ ఉండి లాంగ్ టర్మ్ కనుక ఉంటే వాటిని వీలైతే వెంటనే వెళ్ళి వాటిని అమౌంట్ పెంచేసి దాన్ని టైం టర్మ్ని తగ్గించండి. అమౌంట్ పెంచి టర్మ్ని తగ్గించడం ద్వారా మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది, లోన్ తొందరగా క్లియర్ అవుతుంది. అంటే టైం బీయింగ్ మనం టెంపరీగా తాత్కాలికంగా మనం ఇబ్బంది పడ్డప్పటికీ బాధపడ్డప్పటికీ శాశ్వతంగా మనం సుఖపడగలుగుతాం. అలాగా ఆ ఈఎంఐలు కూడా మీరు వీలైనంత ఎక్కువ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగలిగితే దాని అంత ఉత్తమం ఇంకోటి లేదు. అలాగే మన కుటుంబ సభ్యుల్ని కానీ లేదా మనం కానీ ఇంకో ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ని చూసుకుని, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్లో మనం చేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ అనుకోవచ్చు, పార్ట్ టైం ఇన్కమ్ సోర్సెస్ అనుకోవచ్చు, లేదా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అనుకోవచ్చు, ఇవి మనం అనుకోవచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే ఎబిలిటీ ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సంపాదన మార్గాన్ని సంపాదనను మొదలుపెట్టి ఆ సంపాదనను కూడా మనము అంటే ఎక్స్ట్రా అంటే మనం సంపాదిస్తున్న సంపాదనతో ఎలాగో సర్వైవ్ అవుతున్నాం కాబట్టి ఎక్స్ట్రా వచ్చిన ప్రతి రూపాయిని కూడా కంటిన్యూస్గా డైరెక్ట్గా ఒక యజ్ఞంలాగా, తపస్సులాగా, దీక్షలాగా, లక్ష్యంగా, ఏకాగ్రతతో కంప్లీట్గా వచ్చిన రూపాయిని మొత్తాన్ని కూడా మన అప్పును తీర్చడానికే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి. వాటన్నిటితో పాటుగా వాటన్నిటికంటే ముందు మనం ఒక కనీసం 6 నెలల పాటు మనకు సర్వైవల్ అంటే మినిమం సర్వైవల్ అవ్వటానికి అంటే కొన్నిసార్లు కొంత కంఫర్టబుల్ సర్వైవింగ్ వేరే ఉంటుందండి, మినిమం సర్వైవల్ వేరే ఉంటుంది. ఆ విషయంలో మళ్ళీ మనకి మనమే జడ్జి దాన్ని ఏమాత్రం నిర్మోహమాటంగా జాలీదయా లేకుండా మళ్ళీ దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకుంటూ ఒక మినిమం అమౌంట్ తోటి 6 మంత్స్ తోటి ఒక ఉండే ఒక ఫండ్, ఒక కార్పస్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కార్పస్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దాన్ని ఒక మోటార్ సైకిల్లో రిజర్వ్ లాగా ఉంచుకోవాలి. ఆ రిజర్వ్ ఎప్పుడైతే తగ్గుతూ ఉందో ఆ తగ్గంగానే మనకి ఎంటనే మనం తగ్గుతుంది అంటే మనం ఆల్రెడీ మన ఇన్కమ్లోనూ ఇన్కమ్ తగ్గన్నా ఉండాలి లేదా ఎక్స్పెండిచర్ పెరిగానే ఉండాలి. ఇది మనకి ఒక కొండ గుర్తులో ఒక సిగ్నల్ లాగా అంటే వాతావరణ తుఫాను వచ్చే ముందు వాతావరణ సూచన ఎలా తెలుస్తుందో అలా మన జీవితంలో అగమ్యగా అంటే ఆర్థికంగా గడబడ పరిస్థితుల్లోకి వస్తున్నాము, ఆర్థికంగా గడబడ పరిస్థితుల్లోకి రాబోతున్నాము అనే దానికి సింబల్గా ఈ సిస్టమ్ అనేది మనకు బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా కారణం చేత దాంట్లో డబ్బులు తీయాల్సి వచ్చినా అట్ ది ఎర్లియస్ట్ అంటే బయట వారి దగ్గర తీసుకుంటే మనం ఏ విధంగా అయితే వెంటనే పే చేస్తామో అదేవిధంగా మన అమౌంట్లో కూడా మన బడ్జెట్లో కూడా మనం మన కార్పస్లో కూడా మనం వెంటనే ఎంత జాగ్రత్తగా అట్ ది వెరీ ఫస్ట్ అమౌంట్ వచ్చిన వెరీ ఫస్ట్ అమౌంట్ని దాంట్లోకి కన్వర్ట్ చేసి తీరాలి. అలా చేయగలిగే ఆర్థిక క్రమశిక్షణ ఉన్నప్పుడే, అలా చేయగలిగిన డిసిప్లిన్ ఉన్నప్పుడు మాత్రమే మనం లైఫ్లో పైకి రాగలుగుతాం లేదా ఫైనాన్షియల్గా మనం డెవలప్ కాగలుగుతాం. అలాగే 7వ అడుగు ఏంటంటే మనకి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత కాకుండా డబ్బులకి చేతికి రాకముందే బడ్జెట్ వేయాలి. ఆ బడ్జెట్ వేసేటప్పుడు ఏమాత్రం మనకి భావోద్వేగాలు ఉండకూడదు. ఆ భావోద్వేగాలతో మనం ఎక్కడ షిఫ్ట్ అంటే ఎమోషనల్గా మనం ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదు. ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వకుండానే మనము దాన్ని బడ్జెట్ వేయాలి. బడ్జెట్ వేసేటప్పుడు కూడా దయాదాక్షిణాలు లేకుండా టైట్గా డిజైన్ చేయాలి. మన మీద మనం జాలి దయా చూపించి బడ్జెట్లో ఏమాత్రం కంఫర్ట్ని కానీ రిలాక్సేషన్ కానీ ఇచ్చామంటే మన మీద ఎవడు జాలి చూపించిన స్థితికి చాలా తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఏదైతే అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని కొన్ని బోనస్లు లాంటివి కానీ లేదా కొన్ని కొన్ని లాటరీ లాంటివి కానీ కొంతమంది గిఫ్ట్ ఇవ్వడాలు లాంటివి కానీ ఏదైనా సరే ఏదైనా అనుకోకుండా వచ్చే ఆకస్మిక సంపాదన ఏదైనా సరే ఎటువంటి ఆకస్మిక సంపాదన వచ్చినా సరే ఆ మొత్తాన్ని కూడా అప్పులు తీర్చడానికి కేటాయించాలి. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి అప్పులు ఉన్న పరిస్థితుల్లో మనకు ఫ్రీగానే వచ్చింది కదా, పర్లేదు కదా, అంటే ఏదైనా ఒక లాటరీ డ్రా వస్తుంది వాడేమంటాడు గోవాకి ఇద్దరికి టికెట్ ఇస్తామంటాడు లేదా సింగపూర్ ఇద్దరికి టికెట్ ఇస్తామంటాడు ఏదో అంటాడు. ఆ ఫ్రీగానే వస్తుంది కదా అని మనం అక్కడికి వెళ్ళి కూర్చుని ఆ వెళ్ళాం కదా అని చెప్పి షాపింగ్కి మళ్ళీ అంటే దాని ఒక లింక్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అది నాన్ స్టాప్గా ముందుకెళ్ళిపోతుంది అన్న సగం నీకు నాకు కూడా తెలుసు. కాబట్టి నేనేమంటాను ఆ సింగపూర్కి 2 టికెట్లు ఇచ్చే బదులు ఆ 2 టికెట్లు వద్దు బాబు, ఆ 2 టికెట్ల బదులు నాకు డబ్బులు ఇచ్చి 50,000 వర్త్ ఆఫ్ టికెట్లు ఇస్తా, 50,000 వర్త్ ఆఫ్ టికెట్లు వద్దు, నాకు 30,000 పర్లేదు అని వాటిని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకుని ఆ మనీని కూడా తీసుకొచ్చి మనం ఇలా అప్పుల రూపంలో కన్వర్ట్ చేస్తేనే ఆ విధంగా ప్రతి రూపాయిని ప్రతి రూపాయిని ప్రతి రూపాయిని మన యొక్క అప్పులు తీర్చడానికి మనం కేటాయించగలిగినప్పుడే మనం ఈ అప్పుల ఊబి నుంచి బయటికి రాగలుగుతామండి. ఇది నేను చెప్పింది నచ్చినా నచ్చకపోయినా, చెప్పిన విధానం నచ్చినా నచ్చకపోయినా, లేదా నేనే నచ్చినా నచ్చకపోయినా, మీరు ఈ విధానంలో ఫాలో చేస్తేనే అప్పుల విషయాల నుంచి బయటికి రాగలుగుతారు. అప్పుల బాధలు పట్టడం కంటే నా మాటల బాధలు పట్టడం అనేది మీకు చాలా చాలా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించినా భవిష్యత్తులో సుఖాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ మరో ఎపిసోడ్లో మైండ్ మీడియా ఛానల్లో మనీ టాక్స్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతవరకు మీరు విన్నారు రాజశేఖర్ గారి మనీ టాక్స్ కార్యక్రమం August 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listener's discretion is advised.